ఓం శాంతి. జీవన సూత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆలోచన సరళిలోని వైవిధ్యాన్ని గురించి చర్చించుకుందాం. ప్రతి ఒక్కరి ఆలోచన విధానం వారి వారిది. అందరము కలిసి పనిచేస్తున్న వివిధ పరిస్థితులు ఎదురైనప్పుడు కానీ, వివిధ సందర్భాల్లో కానీ మన అభిప్రాయాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ప్రతి ఒక్కరి ఆలోచన సరళి వేరువేరుగా ఉంటూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొందరి ఆలోచన విధానం మరికొందరి ఆలోచన విధానంతో కలుస్తుంది. కొన్ని సందర్భాలలో అలా ఆలోచనలు కలవకపోవచ్చు కూడా. అసలు ఈ ఆలోచన సరళికి ఆధారం ఏమిటి? ఆలోచన విధానంలో తేడాలు ఎందుకు వస్తాయి? అసలు ఈ ఆలోచన విధానం అనేటువంటిది ఏర్పడేందుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏమేమిటి అని మనం గమనించినట్లయితే, మనలో కలిగే అనేక భావాలను మనం సూక్ష్మంగా పరిశీలించుకున్నట్లయితే అందులో మనకు నచ్చిన భావాలు కొన్ని ఉంటాయి, మనకు నచ్చని భావాలు కొన్ని ఉంటాయి. అయినా కానీ అవి మనపైన ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణతో అసలు దానికి ఆధారం ఏమిటి అనేది మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఒక గ్రామంలో కొందరు మిత్రులు ఉంటారు. వారిలో చిన్నప్పటి నుంచి అందరూ కలిసి చదువుకుంటూ పెద్ద పెరిగాక వారందరూ తమ జీవిత ఆధారం కోసం తన వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయినటువంటి మిత్రుల్లో ముగ్గురు ఒకసారి మళ్ళీ ఆ ఊరికి చేరుకోవడం, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు ఒకరినొకరు కలుసుకొని ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. తమ జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనలను ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత పంచుకుంటూ ఒకరిని గురించి ఒకరు తెలుసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఒకసారి సాయంత్రం వేళ వారందరూ అలా వాహ్యాలికి బయలుదేరి సాయంత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ చక్కగా పంచుకుంటూ ఆనందించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ఉన్నట్లుండి దూరం నుండి ఒక కారు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు మధ్యలో ఉంచి రోడ్డు పక్కలకు నియంత్రణ లేకుండా వస్తూ వీళ్ళ ముగ్గురి వైపుకు వస్తుంది. దానితో ప్రాణభీతితో తమను తాము రక్షించుకోవడానికి ముగ్గురు అటు ఇటు పరిగెత్తుతారు. ఇంతలో ఆ కారు అలా వచ్చి పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టుకు గుద్దుకొని ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్ కారు నుండి బయటపడిపోతాడు. అతనితో పాటు ఒక సీసా కూడా పడుతుంది. ఈ ముగ్గురు మిత్రులు దూరంగా నుండి మెల్లగా తమను రక్షించుకున్నాక దగ్గరగా వచ్చి ఆ పరిస్థితిని గమనిస్తారు. అప్పుడు అందులోని ఒక మిత్రుడు ఇది చూసి, అసలు తాగడమే పెద్ద తప్పు, తాగిన తర్వాత తాగి బండి నడపడం ఇంకా పెద్ద తప్పు, అసలు ఈ మధ్య మనుషులకు నియంత్రణ లేకుండా విచక్షణ లేకుండా పోతుంది అని తన భావాన్ని తను వ్యక్తపరుస్తాడు. అందులో ఇంకొక మిత్రుడు, తాగితే తాగాడు కానీ తాగి బండి నడపడం అనేది, తాగి కారు నడపడం అనేది చాలా పెద్ద తప్పు, ఆ విధంగా అతను చేయకుండా ఉండవలసింది అంటాడు. ఇంతలో మూడవ మిత్రుడు, అసలు తాగితే తాగాడు, తాగి బండి నడపాలనుకున్నప్పుడు కారు నడపాలనుకున్నప్పుడు కాస్త నియంత్రణగా తాగి ఉంటే బాగుండేది, అసలు నియంత్రణ లేకుండా తాగి బండి నడిపి తను ప్రమాదంలో పడుతున్నాడు, అందరినీ ప్రమాదంలో వేస్తున్నాడు అని అంటాడు. సంఘటన అదే. ముగ్గురు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అదే. ముగ్గురు చిన్నప్పటి నుండి ఒకే వాతావరణంలో పెరిగినటువంటి మిత్రులే. కానీ ఈ ముగ్గురి ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఈ ముగ్గురు నుండి వెలువడినటువంటి ఆ రియాక్షన్ ఏదైతే ఉందో, ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో, అందులో మనకు వైవిధ్యం కనిపిస్తుంది. మొదటి వ్యక్తి ఆ విధంగా ఎందుకన్నాడు, రెండో వ్యక్తి ఇంకొక విధంగా ఎందుకన్నాడు, మూడో వ్యక్తి ఇలా ఎందుకన్నాడు అని మనం సూక్ష్మంగా గమనించే ప్రయత్నం చేసినట్లయితే ఈ వైవిధ్యానికి కారణమేమిటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ తాగలేదు, తాగలేదు కాబట్టి తాగి బండి నడిపే కారు నడిపేటువంటి అవకాశం కూడా లేదు. తను దాన్ని పూర్తిగా ఖండించగలిగాడు, తాగడమును ఖండించాడు, అదేవిధంగా తాగి బండి నడపడమును కూడా ఖండించాడు. ఇక రెండో వ్యక్తి పరిస్థితి మనం గమనించినట్లయితే అతడు జీవితంలో తాగుతూ ఉంటాడు, కానీ అతనిలో ఉన్నటువంటి ఇంకొక గుణం ఏమిటంటే తను తాగుతున్నా తాగి ఎప్పుడూ బండి నడపలేదు, తాగిన తర్వాత ఎప్పుడూ కారు నడపలేదు. కాబట్టి తను తాగడాన్ని ఖండించలేదు, కానీ తాగి ఆ బండిని కారును నడిపేటువంటి ప్రక్రియను తను ఖండించాడు. ఇక మూడో వ్యక్తి, ఈ మూడో వ్యక్తి నిత్యము తాగుతూనే ఉంటాడు, అలాగే తాగి కారు కూడా నడుపుతూ ఉంటాడు. కానీ ఇతనిలో ఉన్నటువంటి భావం ఏమిటి అంటే తను తాగి బండి నడిపేటువంటి సందర్భంలో నియంత్రణతో తాగుతాడని, ఎక్కువగా తాగకుండా తక్కువగా తాగుతూ బండి నడుపుతాడని. కాబట్టే తను తాగడమును ఖండించలేదు, తాగి బండి నడపడమును ఖండించలేదు, కానీ నియంత్రణ లేకుండా తాగడాన్ని ఖండించాడు. అదేవిధంగా జీవితంలో వచ్చేటువంటి అనేక పరిస్థితుల్లో మనం వాటిని ఏ విధంగా ఖండిస్తాము లేక వాటిని ఏ విధంగా మనం స్వీకరిస్తాము అన్నది మన ధారణపైనే ఆధారపడి ఉంది. శాంతి సరోవరంలో మెడికల్ సెమినార్ ఒకటి జరుగుతున్నప్పుడు మౌంట్ అబూ రాజస్థాన్ నుండి వచ్చినటువంటి ఒక సోదరుడి విషయాన్ని మా అందరితో పంచుకుంటున్నప్పుడు ఇది చాలా సూక్ష్మమైన విషయముగా మాకు అనిపించింది. ఎంత చక్కటి వివరణ! అసలు మన ప్రతి ఆలోచన వెనుక మన ధారణ ఆధారపడి ఉంది. మనం మాట్లాడే ప్రతి విషయం వెనుక, మన అభిప్రాయాల వెనుక మన జీవిత ధారణ ఆధారపడి ఉంది. మన ఆలోచన సరళి, మన ఆలోచన విధానము మనం చేసే పనుల బట్టి ఏర్పడుతుంది, మనం మాట్లాడే మాటలను బట్టి ఏర్పడుతుంది. అదేవిధంగా మన విశ్వాసాలు, మనం వేటిని ప్రామాణికంగా తీసుకుంటాము, మన నమ్మకాలు, ఏది సరైనది ఏది సరైనది కాదు అనేటువంటి మన అభిప్రాయాలు, ఇవన్నీ మనం చేసేటువంటి పనులు, మన జీవితంలో ధారణ చేసినటువంటి గుణాలు అవగుణాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ గుణధారణ లేక జీవన ధారణలను బట్టి మన భావాలు ఆధారపడినప్పుడు మన భావాలను మనం గమనించి మార్చుకోవాలి అని అనుకునేటువంటి సందర్భంలో మనం మార్చుకోవలసింది మన జీవన సరళిని. జీవన సరళి మారినప్పుడు ఆలోచన సరళి కూడా మారుతుంది, అలాగే ఆలోచన సరళిలో మార్పులు తీసుకొస్తే జీవన సరళిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి మనం ఆలోచించే ప్రతి ఆలోచన వెనుక ఒక సూక్ష్మమైనటువంటి కర్మ ప్రభావాలు పనిచేస్తూ ఉంటాయి. అక్కడ మార్పు మనం కేవలం బాహ్యంగా కాకుండా అసలు ఈ విధంగా నేను ఈ రకంగా ఆలోచించడానికి కారణం ఏమై ఉండొచ్చు అని లోపలికి వెళ్ళి ఏకాంతంలో గమనించుకున్నట్లయితే ఆ సూక్ష్మమైనటువంటి విషయాలు మనకి సుస్పష్టమవుతాయి. కొద్దిగా మనకు మనం సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఉదాహరణకు కొంతమంది ఇలా ఆలోచించకూడదు అనుకుంటూ కూడా ఆలోచించేస్తూ ఉంటారు, ఇలా చేయకూడదు అనుకుంటూ కూడా చేసేస్తూ ఉంటారు. అలా జరిగిపోతూ ఉండడానికి వెనకాల ఏదో ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎక్కడో అంతరాళంలో ఒక దృఢమైనటువంటి ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది, అది పనిచేస్తుంది. దానిని ఏకాంతంలో ధ్యానంలో కూర్చొని గుర్తించి అక్కడ దాన్ని మార్పు చేయడం వల్ల, జీవన శైలిలో కొన్ని మార్పులు తెచ్చుకోవడం వల్ల మన సూక్ష్మమైనటువంటి ఆలోచన సరళిని కూడా మనం శ్రేష్టంగా చేయగలుగుతాం, జీవితాన్ని ఆనంద సుఖప్రదంగా చేసుకోగలుగుతాం. ఓం శాంతి.